పేతురుకు మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల వరకు, 12 నుంచి 19 వచనాల వరకు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. దయచేసి నేను చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి సంగతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబోట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాము. నమ్మకమైన మా దేవ, నీ వాక్యం సత్యము, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి. నువ్వు మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు కనుక ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అందరము చక్కగా వినున్నట్లు మా హృదయాల్ని తెరవండి, ప్రభని ఆత్మచేత నింపి బలపరచండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. నేను ఈ వాక్యాన్ని నల్గొండ సహవాసంలో పంచుకున్నాను. సెంట్రల్ కాన్ఫరెన్స్ లో నేను ఈ వాక్యాన్ని చెప్పలేదు. సో అందుకనే ఒకసారి మీ అందరికీ ఇది గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. నా మనసులో అది బలంగా ఉండే, అందుకనే మీ అందరితో కూడా ఈ విషయాన్ని మాట్లాడాలని నాకు అనిపించింది. సో కాబట్టి మొదటి పేతురుకు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఇందాక చదువుకున్నాము. ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒకటి ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇవి ఈ విషయాలు ఎవరికి రాస్తున్నాడు అని గనక మనం చూస్తే, మొదటి అధ్యాయంలో మనకి ఈజీగా అర్థమవుతుంది 5 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు అని. 2వ వచనం మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములు యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. అయితే పొంతు అనంట, పొంతు అనే ప్రాంతము, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా ఐదు ప్రదేశాల్లో చెదిరిపోయిన ఈ విశ్వాసులకి, అంటే వీళ్ళు ఎందుకు చెదిరిపోయారు, అక్కడక్కడ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళ కోసం రాస్తున్నాడు విషయాన్ని, ఈ పత్రికను రాస్తున్నాడు. అయితే ఈ ఐదు ప్రాంతాల్లో పరిపాలించేది, ఇంకా చాలా ఏరియా అంతా పరిపాలించేది ఆ టైంలో ఎవరంటే నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి కింద ఉన్న ప్రాంతాలు అవన్నీ. అయితే నీరో చక్రవర్తి ఉన్న సమయంలో, అదే సమయంలో వాళ్ళు విపరీతమైన శ్రమలు అనుభవిస్తున్నారంట. పేతృగారు అంటారు వాళ్ళకు పత్రిక రాస్తూ, మీరు శోధించుటకు మీకు చాలా రకరకాల శ్రమలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా, బాధలు వస్తున్నాయి కదా, అవి అగ్ని వంటి అసలు చాలా విపరీతంగా ఉన్నాయి, చాలా ఎక్కువ శ్రమలు. కానీ ఇవి మీకు రావటాన్ని బట్టి మీరు ఏదో వింత సంభవిస్తుంది, అబ్బా ఆశ్చర్యపడిపోయి షాక్ అయిపోయి టెన్షన్ పడిపోయి ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోయి నిద్ర లేకుండా రాత్రి అంతా అట్లే ఉండిపోకూడదు, ఏదో ఆశ్చర్యపడద్దు మీరు దాన్ని చూసి వింత జరిగిపోయిందని. ఇంతకీ ఏం జరిగింది అని అంటే చాలా విపరీతమైన పరిస్థితులు జరిగాయంట. ఏంటంటే ఆ నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో ఏం జరుగుతుందనంటే, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో వాయిస్ పెంచాను బ్రదర్, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో ఏం జరుగుతుంది అనంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళని కొట్టడం, బూతులు తిట్టడం, జైల్లో వేయటం, అవసరమైతే చంపటం, తర్వాత వాళ్ళు ఎవరైనా సమాజంలోకి వస్తే వాళ్ళని చాలా ఇన్సల్ట్ గా చూడటం, ఏదో అంటరానులాగా, తర్వాత జాబు, మనం జాబ్ చేసుకుంటాం కదా, మనంత డిపార్ట్మెంట్ వాళ్ళం కదా, యేసుక్రీస్తు ప్రభు ఎవడైనా నమ్ముకున్నాడా, ఇక్కడ నిజంగా ఎవరైనా మతం తీసుకున్నాడా అని అంటే, వెంటనేనంట అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఆ జాబుల నుంచి తీసేసేవాళ్ళంట, తీసేసేయండి అని. అంటే సమాజంలో కలవనివ్వట్లేదు, చాలా ఇన్సల్ట్ గా చాలా చీప్గా చూస్తున్నారు, ఉన్న జాబులు కూడా కోల్పోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారంటే జాబ్ తీసేయ్ అని తీసేస్తున్నారంట. కొడుతున్నారు, తిడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, చాలా మందిని చంపేశారంట, అలా చంపుతున్నారు. ఆ పరిస్థితుల్లో పేతృగారు ఏం రాస్తున్నారంటే, ఇది ఈ శ్రమలను చూసి అగ్ని వంటి, అగ్నిలాగున్నాయి కదా మీకు విపరీతమైన శ్రమలు, మహాశ్రమలు వస్తున్నాయి కదా మీకు, అయితే ఇది మీకు రావడాన్ని బట్టి మీకేదో కొత్తగా జరుగుతుంది, ఇది మాకే వస్తున్నాయి అని మీరేం ఫీల్ కావద్దు, మీరేం పెద్ద ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. మనం ఏమంటాం చెప్పండి, నువ్వు రా నీకు తెలుస్తుంది నా ప్లేస్లోకి అని అంటాం మనం పేతృగారు ఉంటే. పేతృగారు ఏమంటున్నారంటే, ఏంది బాబు అసలు మాకు ఏమ టార్చర్ ఉంది, అసలు ఎవరు కలవనివ్వట్లేదు, మా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, జైల్లో వేస్తున్నారు, కొడుతున్నారు, తంతున్నారు అంటే మీరు ఏం ఆశ్చర్యపడకండి, కొత్తగా జరుగుతున్నట్టు ఇది అంత కామనే అని అంటున్నాడు. ఇది కామనే, ఇది మనం ఉంటే అదే ఎక్స్ప్రెషన్ చేస్తాం. పాపం పొంతు, గలతియా, కప్పదోకియా, ఈ ప్రాంతాల్లో బితునియా, ఈ ప్రాంతాల్లో చెదిరిపోయిన వాళ్ళ కోసం ఏమనాలండి? ఆదరించాలి కదా. ఆదరించకుండా ఇట్లా చెప్తుంటే ఏమనిపిస్తుంది? వాస్తవానికి కోపం అనిపిస్తుంది కదా. ఏదో పెద్ద ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అన్ని వస్తున్నప్పుడు ఇలాంటి అన్ని వెళ్తున్నారు కదా మీరు, వీటన్నిటి గుండా ఆశ్చర్యపడిపోయి టెన్షన్ పడి నిద్ర లేకుండా ఏం చేయాలో అర్థం కాక విపరీతంగా ఇంత బెంబేలు ఎత్తిపోకూడదు మీరు, కామనిది అని ఇంకా ఏదో ఎగదోపుతున్నట్టు, రెచ్చగొడుతున్నట్టు, లేకపోతే కోపం రేపుతున్నట్టుందా? కాదు, వాస్తవానికట ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడంట. ఆ మాట మనకి చదివేటప్పుడు అట్లనే ఉంటుంది కానీ అది వాస్తవానికి ఆదరిస్తున్నాడంట. ఏమని ఆదరిస్తున్నాడంటే, మీరు బాగా ఆశ్చర్యపడిపోవద్దు, ఆశ్చర్యపడిపోవద్దు, ఎందుకంటే అది కామన్. ఎందుకు కామన్ అంటే యేసు ప్రభుతో మేము పక్కన తిరిగినప్పుడు ఆయనే చెప్పిండు. ఏమన్నాడంటే, ఇప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు, బూతులు తిట్టారు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నాకు చేసినట్టే మీకు కూడా చేస్తారని చెప్పాడు, మాకు ముందే చెప్పేశాడు. అట్లా మాకు కూడా చేశారు బాబు, మీకు కూడా చేస్తారు, అదేం కావనదంతా అని అంటున్నాడు. ఇది ఎట్లా జీర్ణించుకోవాలో వాస్తవానికి అసలు పట్టలేదు. అసలు ఇంత కామన్గా ఉండమనంటే ఎట్లా? ఆది సంఘంలో ఎంత భయంకరమైన విపరీత శ్రమలు వచ్చాయంటే అసలు మనం తట్టుకోలేం. మనకు మన సంఘంలో, మన రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా హింస జరిగినప్పుడు మనము ఎట్లా ఆలోచిస్తాం దాన్ని, అసలు ఎలా చూస్తాము అని అంటే, చాలాసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మందికి నిద్ర పట్టదు, చాలా మందికి గుండెలు అవిసిపోతాయి, చాలా మందికి టెన్షన్ ఉంటుంది, చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, పెరిగిపోతాయి, అహమానం కూడా చేద్దాం అని లేపేద్దాం, అసలు వాడేంది అసలు పోని. ఏదైనా నేరం పోతే అది వేరు విషయం, క్యారెక్టర్ను పాడు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని విపరీతంగా మనకు కూడా టెన్షన్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది కామను, ఇది కామను. ఆశ్చర్యపడద్దు పెద్దగా ఏదో అయిపోతున్నట్టు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముందే చెప్పాడు, ఇట్లా అన్ని నాకు చేసారు మీకు కూడా చేస్తారు. పక్క చెప్పాడు ఆయన. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అనంటే అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. ఎంత క్లియర్ గా చెప్పాడంటే, మనము అసలు పుట్టక ముందే చెప్పేశాడు ఆ విషయాలన్నీ. మనం మారుమనసు పొందక ముందే చెప్పేశాడు. మారుమనసు పొందినాక కూడా మనం అది చదివితే ఈజీగా అర్థం అవుతుంది. నాకు చేశారు కాబట్టి మీకు కూడా చేస్తారు. ఏం చేశారు ఆయనకి? అన్యాయంగా తీర్పు తీర్చారంట, అన్యాయంగా అవమానించారంట, అన్యాయంగా తిట్టారు, కొట్టారు, బూతులు తిట్టారు. ఏమన్నారంటే, నువ్వు దయ్యం పట్టినోడు అన్నారు. అసలు ఎంత మాట్లాడి ఆ విషయాలు, సొంత చేతుల ద్వారా తయారు చేసుకున్నాడు సృష్టిని, అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త భూమి మీదకి వస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు దయ్యం పట్టినోడివి, నీ తల్లిదండ్రులు మాకెవరో తెలియదా, నువ్వు మాకు నేర్పిస్తున్నావా అని అన్నారంట. ముఖం మీద ఉమ్మేశారంట. ఇట్లాంటివన్నీ అసలు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత పరిశుద్ధుడైన, అసలు పవిత్రుడు ఆయన, ఎంత పరిశుద్ధుడు, తేజోమయుడు, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, ఆయన మీద ఈ నిందలేస్తే మరి ఆయన క్యారెక్టర్ ఏమవ్వాలి? మీరు ఆలోచించండి. సింపుల్గా ఆయన ఏమన్నానంటే, నాకు చేస్తారు, నాకు చేశారు మీకు కూడా చేస్తారు, చంపుతారు అవసరమైతే మిమ్మల్ని, అది కామను. అయితే మీరేం చేయాలి? సైలెంట్గా ఉండాలి. పెద్ద ఆశ్చర్యపడిపోద్దు. ఎందుకు టెన్షన్ వస్తుందంటే, అసలు ఇట్లాంటి శ్రమ ఎప్పుడు రాలేదు కాబట్టి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకటి. రెండవది ఏంటంటే, మనకేమనిపిస్తుంది అంటే, ఊకే ప్రతిసారి దాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి, దాన్ని కళ్ళలో నుంచి హృదయంలోకి నింపుకుంటాం కాబట్టి ఆ యూట్యూబ్ ద్వారా, రీల్స్ ద్వారా. అందుకనే టెన్షను, అందుకనే హైపరు, అందుకనే నిద్రపట్టకపోవడం, అందుకనే డిప్రెషన్, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమంటున్నారంటే కామను ఆశ్చర్యపడిపోద్దు అని చెప్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. మీరు ఎట్లా సంతోషి, మీరు ఏం చేయమంటున్నాడు? ఒకటి కామన్ అంటున్నాడు. కామన్ అనేసరికి ఈ ఐదు ప్రాంతాల్లో వాళ్ళు ఈ పత్రిక చదివినప్పుడు ఏమనుకోలేదు, నువ్వు ఒత్తిడి తెలుస్తుంది నీకు, ఎట్టది అంటున్నారో మమ్మల్ని, ఏం చెబుతున్నారో, అనవసరమైన నిందలేస్తున్నారు, జాబులు కూడా వెక్తున్నారంటే నువ్వేమో మామూలుగా చెప్తున్నావేంది అని అనాలి. అయితే అదే కాదు, ఇంకా ఇంకొక మాట చెప్తున్నాడు, అసలు అట్లాంటి శ్రమలు మీరు వచ్చేటప్పుడు, మీ జాబులు పోయేటప్పుడు మీ యేసుప్రభు నమ్ముకున్నామంటే జాబులు తీసేస్తున్నారా, యేసుప్రభుని నమ్ముకున్నామంటే మీరు జైల్లో వేసి తంతున్నారు కదా, చంపేస్తున్నారు కదా, సమాజంలోకి రానివ్వట్లేదు కదా, ఇలన్నీ చేస్తున్నారు కదా, అయితే మీరు ఆనందించండి అంటున్నాడు. ఇదేంది, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎగ్జాక్ట్లీగా అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, మీరు నా నామం నిమిత్తము హింసించబడినప్పుడల్లా ఏం చేయాలి? ఆనందించండి. స్వయంగా నోటితోటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, మిమ్మల్ని ఎవడైనా కొడితే, తిడితే, చంపేస్తే, దూషిస్తే మీరేం చేయాలి? ఆనందించండి, సంతోషించండి అని అంటున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యంగా ఉన్న వాళ్ళకి, చాలా షాక్ లో ఉన్న వాళ్ళకి, చాలా ఏం చేయాలో అర్థం కాదు, అవసరమైతే యేసుప్రభు విడిచిపెట్టద్దామా అన్న ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇది కామను అని ఎంకరేజ్ చేస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఆనందించాలి ఆ శ్రమల్లో. ఎట్లా ఆనందిస్తాం వాస్తవానికి? ఎట్లా ఆనందించాలి అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా శ్రమ పడ్డారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా అవమానాలు పొందారు ఈ భూమి మీద, ఎలా సిలువకెక్కాడు, ఎలా ఆయన ప్రసంగం చేసేటప్పుడు కూడా చాలా మంది నిందించారు, ఆయనను బూతులు తిట్టారు, ఆయనను కొట్టారు కదా, చంపేశారు కదా. ఇప్పుడు ఆయన లాగానే మనం చేయబడుతున్నాం కదా, కాబట్టి ఆయన శ్రమల్లో మనం కూడా పాలివాళ్ళం అయ్యాము అని ఇంకా ఆనందించండి. ఆయనకి ఎట్లాంటి శ్రమలు కలిగినాయో మనకు కూడా అట్లాంటివి కలుగుతున్నాయి కాబట్టి, అబ్బా నేను క్రీస్తు శ్రమల్లో భాగం పంచుకున్నాను, ఆయన లాంటివి నాకు కూడా కలుగుతున్నాయి అని ఆనందించాలి అని అంటున్నాడు. ఆనందించాలంట, సంతోషించాలంట. ఎందుకట అట్లా సంతోషించాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తొందరగా రాబోతున్నాడంట. వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? మహిమా స్వరూపిగా వస్తాడు ఆయన మధ్య ఆకాశంలో. అవునా? ఆయన వచ్చినప్పుడు అంట మనం ఎదుర్కొనేటప్పుడు, మనం ఆయన ముందు నిలబడేటప్పుడు ఎట్లా నిలబడాలి మరి? సిగ్గుతో తల వంచుకొని, నేను విపరీతంగా పోరాడినా అని అనే ముఖం పెట్టుకొని నిలబడగల మాసలు లేదంట. ఇలా ఆశ్చర్యపడకుండా ఆనందించి సంతోషిస్తానట. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడట మనకెట్లా అనిపిస్తుంది అంటే, ఆనందంతో సంతోషంతో ఆయన ఎదుర్కొంటామంట. ఆయన బయలుపరచబడ్డప్పుడు, ఆయన వచ్చినప్పుడు, మనం మహిమా శరీరంగా మార్చబడినప్పుడు ఆయన ముందు సిగ్గుతో తల వంచుకొని, అయ్యో ఎందుకు లేని బతుకి ఇట్లా అయిపోయింది, అయ్యో నేను అనవసరంగా ఎమోషనల్ అయిపోయానే అని సిగ్గుతో తల వంచుకోడంట, ధైర్యంగా ఆనందిస్తాడంట. వచ్చావా ప్రభా, థ్యాంక్ యూ, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా, ఈ లోకాన్ని వదిలిపెట్టాలని, ఇవన్నీ ఏం జరుగుతున్నాయో అసలు వాటన్నిటినీ సహిస్తూ నీ కృపను బట్టి నీకోసం వెయిట్ చేస్తున్నా ప్రభా, వచ్చావా అని ఆనందంతో సంతోషంతో ఆయన్ని ఎదుర్కొంటామంట. లేకపోతే ఎట్టుంటది? సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అరే అనవసరంగా ఆవేశపడ్డానే, అనవసరంగా దూషించానే, అనవసరంగా మచిలిపోయానే నేను, అనవసరంగా నేను ఇట్లా అనవసరంగా నా టెంపర్మెంట్ లూజ్ అయ్యానే, అరే నేను అట్లెందుకు జీవించాను అని మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమనిస్తుంది, ఏమనిపిస్తుంది మన హృదయాల్లో? సిగ్గు వస్తుంది, తలదించుకుంటాం. అట్లా దించుకుంటామా మనం? అలా దించుకోవద్దు కదా. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ శ్రమల్లో ఆనందించాలి, సంతోషించాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా తలెత్తుకుని ఆనందంతో ఆయన ఎదుర్కొంటాము, లేకపోతే తల దించుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడంటే, క్రీస్తు నామము నిమిత్తము 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరేం టెన్షన్ పడద్దు, ఎందుకనంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినా, ఒకవేళ తన్నినా కొట్టినా, జాబులు తీసేసినా, మీరు సమాజంలో నుంచి మిమ్మల్ని వెలేసినా, ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళని అక్కడ నీరో చక్రవర్తి విపరీతంగా టార్చర్ చేస్తాను. ఇవన్నీ చేసినప్పుడు కూడా మీరేం చేయాలంటే, ఏం చేయాలి, మీరు ధన్యులని ఎంచుకోవాలి. ఎందుకు ఎందుకు ధన్యులని సార్? మేము ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే ఎవడన్నా ధన్యులు అంటాడా? ధన్యులు ఎందుకనంటే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందంట. మీరు నా నిమిత్తం కదా నిందల పాలవుతున్నారు. సరే మీరు మంచోళ్ళు, మిమ్మల్ని వ్యభిచారులు అంటున్నారు కదా, మీరు తాగలేదు, మీరు తాగుబోతులు అంటున్నారు కదా, మీరు సువార్త చెప్పారు అయినప్పటికీ మీ ఏదో కేసులు ఇరుకబెట్టి మిమ్మల్ని విపరీతంగా టార్చర్ చేస్తున్నారు కదా, ఆశ్చర్యపడద్దు. ఎందుకనంటే మీరు ఆనందించాలి, మీరు ధన్యులు. ధన్యులు ఎందుకనంటే దేవుని ఆత్మ మీ మీద ఉంది, ఏం కంగారు పడద్దు. అన్ని ఆయన పర్మిషన్తోనే జరుగుతున్నాయి. ఆయన పర్మిషన్ లేని ఈగ కూడా వాలదు మన మీద. ఈగ ఆయన పర్మిషన్ లేనిది ఏమి జరగదు. దేవుడు పర్మిషన్ ఇస్తే మాత్రమే అన్ని జరుగుతాయి. ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా దేవుని ఆత్మ మనతోనే ఉన్నాడంట. ఆయన ఏడు పారిపోలే ఎక్కడికి, దేవుడు మనతోనే ఉన్నాడంట. కాబట్టి ఆయనే మన మీద నిలుస్తున్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ధన్యులు అని అంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అన్నాడు, అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు, మీరు హింసించబడితే నా నామం నిమిత్తం, నా సువార్త నిమిత్తం. ఎందుకనంటే అప్పుడు మీరేమవుతారు అని అంటే మీరు ధన్యులు అవుతారు. ఆనందించండి, ఎందుకనంటే పరలోకంలో మీ ఫలం ఎక్కువ అవుతుంది, ధనం ఎక్కువ అవుతుంది. మనం వాస్తవానికి ఈ విషయం ఆలోచించాం. ఎందుకనంటే మనం సమస్యని చూస్తాం కాని ఆ సమస్య వెనకాల దేవుని హస్తము, దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, అసలు ఇవి ఎందుకు వచ్చాయి అనే విషయం మనం ఆలోచించాం. ఎందుకు వచ్చాయి అంటే ఇది కామనట. ఖచ్చితంగా ఈ లోకం దేవుని పిల్లల్ని ద్వేషిస్తుందంట. ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారితో సొంత నోటితో అన్నాడు. ఏమన్నాడంటే ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. చాలా సింపుల్ కదా మాటలు, కానీ నిజంగా నిజ జీవితంలో అనుభవించేటప్పుడు మనకు అర్థం అవుతుంది. అది గుర్తుకు రావు చాలాసార్లు, కానీ దేవుడు గుర్తు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, నన్ను చంపుతారు, మిమ్మల్ని కూడా చంపుతారు వాళ్ళు. నన్ను ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కూడా పెడతారు. అన్ని దేవుడు చెప్పేశాడు. అప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి. ఎందుకనంటే మీ మీ పరలోకంలో మీ ఫలము ఎక్కువైపోతుంది, మీ ధనము ఎక్కువైపోతుంది అని అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సరే మీరు ఈ లోకంలో జీవించిన ఆయన కోసం సేవ చేసిందంతా ఓ 10,000 లేకపోతే ఏదో ఒక ఇల్లు ఏదో ఒకటి తయారైంది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పరలోకంలో ఈ నిందలు ఇవన్నీ వచ్చేసరికి ఇంకేమవుతుందంట, డబుల్ అయిపోతాయంట. అసలు ఇంక్రిమెంట్ ఏమంటారు, బోనస్ వచ్చినట్టు అసలు విపరీతంగా డబుల్ అయిపోతుందంట. మీరే చెప్పండి, మరి ఆ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ డబుల్ అయిపోయిన దాన్ని మరి తీసుకోవాలా లేదా, మనం అనుభవించాలా లేదా, ఆనందించాలా లేదా? అలా అలా చెయ్యకపోతే, అంటే మనం ఆనందించకపోతే, ధన్యులు మనం ఎంచకపోతే ఏమవుతుంది తెలుసా? మనమే రివర్స్ అయిపోయి అనవసరంగా టెంపర్మెంట్ లూజ్ అయిపోయి పాపం చేస్తే, ఇరిటేషన్లో మనకు కూడా వెళ్ళిపోతే సహనం లేకుండా, అప్పుడు ఏమవుతుంది? ఫలం పెరుగుతుందా? ఆనందించగలమా? దేవుణ్ణి సంతోషపెట్టగలమా? దేవుని కనుసైగల్లోనే ఆయన ప్రణాళికను బట్టి అన్ని జరుగుతున్న, ఆయన పర్మిషన్ లేనిది ఎవ్వడు ఏం చేయలేడనే విషయం మనకు ఆయన సార్వభౌమాధికారం అర్థమవుతుందా? ఆయనకు లెక్కు ఉంది. ఆయన ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో ఆయన చిత్తానుసారంగా అప్పుడే రెస్పాండ్ అవుతాడు. ఆయన సింహాసనం మీద కూర్చొనున్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన రాజులకు రాజు, ఆయన పరిపాలిస్తున్నాడు, భూమంతా వణుకుతుంది అని అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ధన్యులు. అసలు మన రాజు మామూలుడు కాదు, మన దేవుడు రాజులకు రాజు, అసలు మామూలుడు కాదు. ఎందుకు మామూలుడు కాదంటే, సైలెంట్గా ఉంటాడు కానీ దేవుడు స్టార్ట్ చేశాడంటే రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అసలు అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే. ఇక కేకలు బెబ్బలు ఏముండవు, ఇంకా తర్వాత ఏమి వినపడవు. ఎందుకనంటే దేవుడు సహిస్తాడు, సమయానికి రెస్పాండ్ అవుతాడు. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో అని తెలుసు అనంట. కానీ అవి మన విషయాలు కాదు, అది అవి దేవుని పని. కాబట్టి దేవుని పనిలో మనం వెళ్ళకూడదు. మనం చేసే పని ఏంటంటే, మనం ఆనందించాలి, పెద్ద ఆశ్చర్యపడిపోకూడదు. ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే ఆయన ముందు మనం నిలబడటానికి, సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడటానికి, ఆయన సింహాసనం ఎదుట కానీ, ఆయన తిరిగి వచ్చేటప్పుడు కానీ. నాలుగోది ఏంటంటే, మనం ధన్యులము ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద నిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళడు, మనతోనే ఉంటాడంట ఆ టైంలో, ఇన్ని నిందలు వేస్తున్న టైంలో. అయితే మరి మీరేం చేయాలి అనంటే, మనమేం చేయాలని అంటున్నాడంటే, మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధను అనుభవించ తగదు. ఒకవేళ మీరు దొంగతనం చేసి మిమ్మల్ని నిందేశారనుకో, మిమ్మల్ని కొడుతున్నారనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తంతున్నారనుకోండి, మీ ఉద్యోగం తీసేశారనుకోండి, మరి అది కరెక్టేగా? ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, మరి తన్నారు, పాపం చేశావు, నేను లోపలేశారు, మరి దీని విషయంలో అది చేస్తే మరి అది కరెక్టేగా? అట్లా బాధను అనుభవిస్తే నేను దేవుని, నాకు దేవుడు, నేను క్రిస్టియన్ని, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, మార్మన్స్ పొందిన ఆయన దొంగతనం ఏదో వ్యభిచారం ఏదో చేశాడు అనుకోండి. ఉదాహరణకి, అయ్యో నాకు దేవుని ద్వారా దేవుడు ఎన్ని శ్రమలు ఇచ్చాడు, నాకు దేవుడు ఎన్ని శ్రమలు ఇచ్చాడు. అసలు నిజంగా క్రైస్తవులు అంటే దేవుని శ్రమలు అంటే ఈ శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కదా. ఈ వీటికి వాడద్దు దాన్ని, ఈ పిచ్చి కబుర్లు వీటిని. అంటే చేసింది తప్పు మనమే, మరలా దేవుని పేరు పెట్టద్దు దానికి. అంటే కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, ఇంకా కొంచెం డ్రిల్ చేస్తే ఎట్లా ఉంటుందని మన ప్రాక్టికల్ లైఫ్లో పిచ్చి పిచ్చి అప్పులన్నీ చేసేస్తాం. పిచ్చి పిచ్చి అప్పులన్నీ చేసేసి కట్టలేమని తెలిసి ఈఎంఐలు ఆడలాగి, ఈడ ఫైనాన్సులు లాగి, అది లాగి, మొత్తం కూరుకుపోయి ఏదో చూపించుకోవడానికి శ్రమల్లో ఇరుక్కుపోయి, ఏం చేద్దాం బ్రదర్ మనం క్రైస్తవులు, శ్రమలు వస్తాయి అని అంటే ఎర్రితనం అంటారు దాన్ని. ఎవరు చేయమన్నాడు అప్పు, ఎవరు ఇబ్బంది పడమన్నారు, మరి చేసుకున్నది నువ్వే, ఇబ్బంది పడేది నువ్వే, అట్లా చేయదు కదా, మరి అది తగదు కదా నీకు. అంటే మనం సొంతగా తప్పులు చేసి అట్లా శ్రమను అనుభవిస్తుంటే, ఎవడన్నా నిందలేస్తే, ఎవడ కొడితే తంతే, జాబులు ఊడబిగితే, సమాజంలో మనల్ని విచిత్రంగా చూస్తుంటే అది నీకు కరెక్టేలే అని అంటున్నాడు. ఎందుకంటే మనం సొంతగా చేసుకున్నది. మళ్ళీ దేవుని పేరెట్టి నేను క్రైస్తవుని, శ్రమ అనుభవిస్తున్నాను, మళ్ళా ఇలాంటి మాటలు చెప్పకూడదు అని అంటున్నాడు ఆయన. మరి ఎట్లా చెప్పుకోవాలి సార్ అని అంటే ఆయన ఏమంటాడంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహింపరచవలెను. అప్పట్లో ఏం చేస్తున్నారంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, నమ్మితే బహిరంగంగా కూడా ఒప్పుకోవాలి వాళ్ళు వాస్తవానికి. అందుకని చాలా సార్లు అంటాడు ఎవరు, పౌలు కూడా అంటాడు మీరు నోటితో ఒప్పుకోవాలని. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ఆ కాంటెక్స్ట్ లో మన రోమిలకు రాసిన పత్రికలో వాళ్ళు భయపడుతున్నారంట, బయటికి చెప్తే తంతారు లోపలేస్తారంటే, కాదు నోటితో కూడా ఒప్పుకోవాలి, అవును నేను క్రిస్టియన్ అని, ఏం కాదు చేతి జైలు అయితే పర్లేదు అని అంటాడు ఆయన. అది అక్కడ కాంటెక్స్ట్. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే మీ జాబులు పీకేస్తున్నారు అనుకోండి, మీరు క్రిస్టియన్ అని చెప్పుకున్న తర్వాత మిమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు, జైల్లో వేస్తున్నారు, కొడుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని విచిత్రంగా చేస్తున్నారు అనుకోండి, ఏం కంగారు పడదు. ఏం చేయాలి, ఏం చేయాలంటే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు నువ్వు సిగ్గుపడద్దు ఇలాంటి బాధలు వస్తాయి. ఎందుకంటే నువ్వు నమ్ము యేసు ప్రభువుని అంగీకరించావు కాబట్టి వస్తున్నాయి కదా, అందుకని సిగ్గుపడద్దు. ఆయన నామం చెప్పడానికి, నేను క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గుపడద్దు. ఏం చేయాలి మరి అని అంటే, ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి నువ్వు. అవును నేను క్రిస్టియన్నే, అవును నేను యేసు ప్రభువును అంగీకరించానండి, ఆయన దేవుడు, నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నాకు నిత్య జీవం ఉందని, నేను చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను అని ధైర్యంగా ఒప్పుకోండి. డిపార్ట్మెంట్లో సిగ్గు, బయట సిగ్గు, బంధువుల మధ్య సిగ్గు, ఫ్రెండ్స్ మధ్య సిగ్గు, గెయిల్ చేస్తారని, హల్లెలూయా బ్యాచ్ అంటారని, ఏదన్నా ఏమైనా అనని నోటితో ఒప్పుకోవాలి. కొంతమంది బైబిల్ తీసుకెళ్తారు, పాపం వాళ్ళకు బైబిల్ తీసుకోవడం కూడా భయం అవుతుంది. కొంతమందికి ఇంకేంటి తెలుసా, వాళ్ళకు క్రిస్టియన్ అని చెప్పుకోరు డిపార్ట్మెంట్ లో కానీ, ఇంకా చాలా చోట్ల ఉంటారు కానీ, అసలు ఏదైనా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, లేకపోతే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, అయ్యో నేను క్రిస్టియన్ అని రివీల్ చేస్తే నా పరువు పోతుంది, నా ఇజ్జత్ పోతుంది అనుకుంటారు, నా పరుగు పోతా అట్లా అనుకుంటారు ఎవరైనా. అట్లా అనుకుంటే నేను నిజంగా చెప్తాను, నిజంగా మారు మనసు పొందలేదేమో, నిజంగా మారు మనసు పొందలేదేమో, ఆ కొంచెం ఉంటుంది భయం. కానీ ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుందా, ఏం చెప్తుందంటే, ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంటంటే, ఒప్పుకో, నోటితో ఒప్పుకోవాల్సిందే నువ్వు. అవును ఏంది నువ్వు క్రిస్టియన్వా అని అంటే, ఏం చేయాలి, అవునండి నేను యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తిని, ఆయన నమ్మాను, ఆయన నా పాపాలు క్షమించాడు, అవును నేను క్రైస్తవుణ్ణే, నేను క్రీస్తు శిష్యుణ్ణే అని చెప్పాలి. ఆ పేరు అలా ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది సార్ అంటే, ఏది గొప్పతనమా అని అంటే, అవును అది దేవునికి మహిమ కలిగిస్తుందంట, దేవుడు సంతోషపడతాడంట, దేవుడు తృప్తి చెందుతాడట, దేవునికి మహిమనిస్తామంట. మరి మీరే ఆలోచించండి, అట్లా ధైర్యంగా మనం ఒప్పుకోకపోతే, అరే క్రిస్టియన్వా నువ్వు, ఇప్పుడు చెప్పు నేను గొంతు కట్ చేస్తా లేకపోతే నేను చంపేస్తాను అంటే, ఏ నాకు తెలియదు, ఏ ఊరికి అట్లా వచ్చాను నేను, బైబిల్ పట్టుకుని ఈయన ఇచ్చాడు అని కంగారు పడిపోయి అబద్ధాలు ఆడద్దు. ఎందుకనంటే మన స్వభావం అట్లాంటిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ పేరును చెప్పాలి, ఏం కాదు, చెప్తే దేవుడు మహింపరచబడతాడు, దేవునికి ఆనందం కలుగుతుంది. ఒకవేళ మీరే చెప్పండి, ఆ పేరు చెప్పలేదనుకోండి, ఏ కాదు కాదు నేను ఊరికే అట్టొచ్చా ఇట్టొచ్చా ఏదో అన్నాం అనుకోండి, అసలు నేను క్రిస్టియన్ కాదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు అనుకోండి, దాని అర్థమేంది, దేవుడు మహిమపరచబడడు, దేవునికి అవమానం కలుగుతుంది. ఒరే నీకోసం నేను సిలువెక్కి రక్తం గార్చి దేవుని ఉగ్రతను అంతటిని తీసుకొని పాపము శాపము నరకము అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపిస్తే, అసలు అవి నువ్వు తెలియదు ఎంత భయంకరమైనవో, వీటిని అన్నిటి నుంచి విడిపిస్తే నువ్వేంది, సింపుల్ గా నాకు తెలియదు కంగారు పడిపోతున్నావేంది, ఏం చేస్తాడు చెప్పు. మా అంటే కొడతారు, మా అంటే బూతులు తీరుతారు, ఇంకా ఏం చేస్తాడు చేయాలంటే నిందలేస్తారు, ఇంకా ఏం చేయాలి చంపుతారు అంటే, దానికంటే మించి ఇంకేం చేస్తాడు చెప్పు, ఇంకేం చేయలేరు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఈ మాట మత్తయి సువార్తలో ఏమన్నారంటే, వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని, మా అంటే ఏం చెప్తారంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే మిమ్మల్ని హింసించి చంపుతారంటే, అంతకు మించి వాడు ఏం చేయలేడు. అసలు వాళ్ళు శరీరాన్ని చంపుతారు. నేనైతే, యేసుప్రభు అంటున్నాడు ఈ మాట, నేనైతే శరీరాన్ని వాళ్ళ ఆత్మను రెండింటిని కలిపి నరకంలో వేసేది నేను, నాకు భయపడాలి మీరు అని యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త. నాకు భయపడాలి మీరు. వాడేదో వాడేదో ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు భయపడిపోయి మనం ఏదో తడాగా చూపించాలి, లేకపోతే వాడు మనల్ని ఇంకా భయపెట్టిస్తాడని మనం ఏదో విచిత్రమైన సంగతులు చేస్తా ఉండకు. అట్లా యేసుప్రభు చేయలేడా? ఆయన చేయాలనుకుంటే ఒక్క క్షణం ఆయన శిష్యులు పోనీ, ఆయన అంటే మనం ఏం చెప్తామంటే ఆయన శిలోకార్యం కోసం వచ్చాడు, ఖచ్చితంగా శిలోకార్యం చేయాలి కదా అని అంటాం. సరే, ఆయన అటు చేశాం. మరి ఆయన శిష్యులు, ఆయన శిష్యులు ఏ శిలోకార్యం చేయాలని వచ్చారు? ఆయన 11 మంది శిష్యులు, పౌలు గారు కాని వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు ఎదురు తిరగలేదు అని అంటే, వాళ్ళకి తెలుసు కొంతమంది గురించి రాశారు నాకు, అది నా హృదయాన్ని హత్తుకుంటది, నన్ను నిజంగా బాగా ఏమంటారు సంతోషం కలిపిన విషయం ఏంటంటే, ఎవడైనా వస్తే చంపుతాను లేకపోతే చంపుతాను అన్న గాని, లేకపోతే మనకు రోగం వచ్చి మనం చచ్చిపోయామనుకోండి, రోగం వచ్చి చచ్చిపోయామనుకోండి, అయ్యో ప్రభా, లేకపోతే రోగం వచ్చింది ప్రభా ఇందులో నుంచి విడిపించు, నా వల్ల కావట్లేదు ప్లీజ్ ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం కదా. లేకపోతే ఎవడైనా చంపడానికి వచ్చినప్పుడు విడిపించు ప్రభా, లేకపోతే ఇంకేం చేస్తాము, చనిపోయాను అనుకోండి, అయ్యో ప్రభా ఇన్ని లేపు అని ప్రార్థన చేస్తాం కదా. కొంతమంది నాట అట్లా దేవుడు తిరిగి లేపాడంట, వెంటనే లేపాడు కదా. మన లాజర్ని కానీ ఇంకా ఆ పాత నిబంధనలో షునేమీరాలు వాళ్ళ కొడుకుని ఏలియా చచ్చిపోతే పిల్లోడు చనిపోతే లేపాడు ఆయన మీద పడి ప్రార్థన చేసి లేపాడు కదా. అట్లా అది పునరుత్థానం వల్ల అదొక పునరుత్థానంలాగా ఆ పదం ఉపయోగించి ఏమన్నాడంటే వాళ్ళని అట్లా లేపారు కదా. కానీ మరికొంతమంది భక్తులు ఏమనుకున్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు ఈ విషయాన్ని, మరికొంతమంది భక్తులు ఏమనుకున్నారంటే దీనికంటే శ్రేష్టమైన పునరుత్థానాన్ని పొందుకోవాలనట, పర్లేదులే ఉండని ఈ రోగాన్ని ఇట్లే, పర్లేదులే వాడు చంపితే చంపని, పర్లేదులే ఇది పోకపోతే పోకపోని, కానీ నాకు దీనికంటే శ్రేష్టమైంది మరి శ్రేష్టమైన పునరుత్థానం నాకు కావాలని ప్రభు నన్ను ఇందులో నుంచి విడిపించొద్దు, పర్లేదు ఇట్లే ఉంచు, ఎందుకంటే తొందరగా చచ్చిపోయాను అనుకో నేను నీ దగ్గరకు వచ్చేస్తాగా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అంటే వాళ్ళు తొందరగా విడుదల పొందుకోవాలని ఇష్టపడలేదంట. ప్రభు కొడుతున్నాడు వద్దు, విడత అంటున్నాడు చంపుతున్నాడు, రోగం వచ్చింది దీనిలో నుంచి విడిపించాలి, తొందరగా ప్రార్థన చేసి అందులో నుంచి విడుదల పొందాలని అనుకోలేదట వాళ్ళు. విడుదల పొందనొల్లక వాళ్ళు ఏం చేశారంటే, ఏం కాదు ప్రభా ఉంచేం కాదు చంపతి చంపని, ఎందుకనంటే వెంటనే నాకేముంటది అని అంటే పునరుత్థానం ఉంటది, ఆ శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని నాకు ఆతృతగా ఉంది ప్రభా నీ దగ్గరికి రావాలని అని వాళ్ళు అడిగి గీపెట్టి దేవుణ్ణి ఇబ్బంది పెట్టలేదట. సరే ప్రభా నాకు వద్దులే కానీ నీ దగ్గర రావాలనుంది అని అనుకున్నారంట. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని ఇష్టపడ్డారట. కొంతమంది పునరుత్థానం వలన బతికించబడ్డారని అంటే దాని అర్థం ఏంటంటే లాజర్ గాని ఆ పాత నిబంధనలో ఉన్న కుమారుడు లేపడం గాని ఇది ఒక పునరుత్థానం లాగా అట్లా పదం పోల్చబడ్డది. మరి శ్రేష్టమైన పునరుత్థానం ఏంటంటే మనకు అల్టిమేట్ గా జరిగేది, మనం చనిపోయిన తర్వాత మన శరీరం మన ఆత్మ లేస్తుంది కదా, మన శరీరం లేస్తుంది కదా, మన ఆత్మ అందులోకి వచ్చి మళ్ళీ మహిమ శరీరంగా మార్చబడుతుంది కదా, దానికోసం అది ఇంపార్టెంట్ మనకి అని ఉండంతి ప్రభా అదే నాకు కావాల్సింది అని అనుకున్నారంట. మీరే చెప్పండి, ఆ పేరును బట్టి మనం ఏం చేయాలి, మహింపరచాలి, అవసరం లేదు. వాడు కొడతాడా, ఆ పర్లేదు అవునండి క్రిస్టియన్ నేను అని చెప్పాలంట. ఇంకేమంటున్నానంటే తీర్పు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి వారి గతి ఏమగును? మీరే చెప్పండి. ఆయన ఏమంటున్నాడంటే మీరే ఆలోచించండి, అసలు పోయిపోయి తీర్పు మన ఇంటి దగ్గరనే, మన క్రైస్తవులమైన మనమే, దేవుడు మన ఇంటి నుంచే స్టార్ట్ చేస్తే, అసలు మనకే తీర్పు తీస్తే, మనకే దిక్కు లేకపోతే ఇక బయట సంగతి ఏంది అని అంటున్నాడు. అని అంటే ఇప్పుడు పాపులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభును అంగీకరించకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గతి ఏమవుతుంది అసలు చెప్పండి? అసలు దేవుడే మనకి ఇలా సిగ్గుపడ్డాడని, లేకపోతే అంటే మనం సిగ్గుపడ్డామని, లేకపోతే ఏమంటారు మనం వాడు ఎదిరిస్తుంటే మనం కూడా ఎదురెళ్ళి పోరాటం గాని ఇవన్నీ చేస్తుంటే, లేకపోతే మన తప్పిదాలను బట్టి, ఒకవేళ మనం అనవసరంగా చేసిన విధానాలను బట్టి దేవుడు మనకే తీర్పు స్టార్ట్ చేస్తే మరి వాడి పరిస్థితి ఏంది? ఎవ్వరిని వదిలిపెట్టడు ఆయన, ఎవ్వరిని వదిలిపెట్టడు. పరిశుద్ధులనైనా మారు మనసు పొందిన వాళ్ళనైనా పొందిన వాళ్ళైనా తీర్పు తీర్పే. బిలీవర్స్ కు వేరే రకంగా ఉంటది తీర్పు, అన్బిలీవర్స్ కి వేరే రకంగా ఉంటది. అందుకని ఆ మాట కంపారిజన్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మనకే దిక్కు లేదు, ఇక వాడి పరిస్థితి ఏంది? అసలు మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే ఈ హింసించే వాళ్ళు, కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు వీళ్ళని చూసి మన హృదయం చిద్రిపోతుంది. ఇంత భయంకరమా, ఇంత మూర్ఖత్వం, ఇంత అవమానమా, ఇంత కచ్చిగట్టారా, ఇంత ఆక్రోషమా, ఇంత కోపమా, ఇంత రెచ్చగొడుతున్నారా, ఇంత ఏమంటారు ఇంత దుర్మార్గతనా, ఇంత మోసమా, ఇంత నిందలేస్తారా, ఇంత క్యారెక్టర్ పాడు చేస్తారా అని అనిపిస్తుంది మనకు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కంగారు పడకు, వాళ్ళకి విపరీతమైన భయంకరమైన తీర్పు ఉంటుందంట. మామూలుగా ఉండదు తీర్పు, అది గజ్జన వణికిపోవడం కూడా ఉండదు. ఇక గుండెలు అవిసిపోతే వాళ్ళకి ఇంకేం ఉండదు, ఇక చెప్పుకోవడానికి ఏముండదు. ఈ లోకంలో మనం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాబందుల పీక తింటున్నట్టు, లేకపోతే నోరు ముయించి మనల్ని ఒక బఫూన్ లాగా చేస్తున్నట్టు అంత విచిత్రంగా అనిపిస్తుంది, అంత భయంకరంగా అనిపిస్తుంది. అంటే ఇక వాళ్ళే గెలిచారు, మొత్తం అయిపోయింది, ఇక మనం వేస్ట్ అనిపిస్తుంది. కానీ అసలు తీర్పు ఒక రోజు ఉంటుంది, విపరీతమైన తీర్పులు తీర్చే దినం ఉంటుంది ఒకటి, అసలు అది ఎవడు తట్టుకోలేదంట. అది వాళ్ళకు భయంకరమైన తీర్పు. అయితే మనకు వచ్చే తీర్పులు మనకు వస్తాయి. ఏంటి, మనల్ని ఎట్లా సెట్ చేయాలో, మనం కొన్ని ఆవేశపడ్డ దాన్ని బట్టి, అనవసరమైన పాపాలు ఇరుక్కుని మనం దేవుని పేరు చెప్పుకునే దాన్ని బట్టి, వీటి విషయంలో మనకు మాత్రం మనకు తీర్పు ఉంటుంది ఖచ్చితంగా. అది ఎక్కడ ఆరంభమవుతుందట? మన ఇంటి దగ్గర నుంచే. మరి మనకే అట్లయితే వేరే వాడికి ఏం దిక్కు అని అంటున్నాడు. అని అంటే దీని ఈ విషయాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరిని వదిలిపెట్టడు, అందరినీ, అందరికీ న్యాయం తీరుస్తాడు. రెండోది, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది అనే విషయం చెప్తున్నాడు. వాళ్ళకి ఇంకా భయంకరంగా ఉంటది. అంటే మనం ఇలాంటి పరిస్థితులన్నింటినీ చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆదరించబడాలి. ఎట్లా ఎట్లా అని అంటే, వాళ్ళకు భయంకరమైన తీర్పు ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవైపు ఆనందించాలి, ఒకవైపు సంతోషించాలి, మనం ధన్యులమని మనల్ని మనం ఎంచుకోవాలి, ఇది కామని అనుకోవాలి. రెండోది తర్వాత ఏంటంటే, అదే పేరును బట్టి మహింపరచాలి. మనం క్రైస్తవులను చెప్పుకుని మహింపరచాలి దేవుణ్ణి. ఇంకొకటి ఏమంటున్నాడంటే, వాళ్ళకు భయంకరమైన తీర్పు ఉంది, ఏం కంగారు పడద్దు మీరు. అవసరమైతే మనం మారు మనసు పొందాలని చేయాలి. ఖచ్చితంగా మారు మనసు పొందాలని, వాళ్ళని మార్చబడాలని, దేవ వాళ్ళ హృదయాన్ని తెరవాలని ప్రార్థన చేయాలి తప్పకుండా. సంఘం ప్రార్థన చేసిందిగా. అసలు పౌలు కోసం ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు, తర్వాత ఆయన వచ్చి దేవుడు దర్శనం వచ్చి ఆయన మారు మనసు పొందాడు. అది దేవుని ప్రణాళిక అనుకోండి, దేవుని ప్రణాళిక. అయితే మనం ప్రార్థన చేయాలి, రెండే రెండు జరుగుతాయి. ఒకటి, వాడు మారు మనసు అన్న పొందుతాడు, లేకపోతే ఈ భయంకరమైన తీర్పులో నిలబడాల్సి వస్తుంది, విపరీతమైన తీర్పులో ఉంటాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒకటి మారు మనసు అన్న పొందుతాడు, లేకపోతే దేవుడు అన్న లేపేస్తాడు, రెండే జరుగుతాయి అక్కడ, అంతేగా మరి. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. భూమి, పరలోకం, సమస్త బ్రహ్మాండం ఆయన చేతిలో ఉంది, ఆయన అధికారం కింద ఉంది, ఆయన ఏలుతున్నాడు, ఆయన రాజు, ఆయన సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, మహిమా స్వరూపి. ఆయన అసలు సింహాసనం మీద కూర్చొని రాజ్యం ఏలేటప్పుడు రాజ్యాలన్నీ గడగడ వణుకుతాయంట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఈ విషయాలన్నింటిలో నేను ఎట్లా ఉండగలను అని అంటే, ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను. ఇప్పుడు మీ బాధలన్నీ ఎట్లా వస్తున్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలంటున్నాడు ఆయన. మనం చాలాసార్లు అదే చెప్పాం కదా ఇంతకుముందు, ఈఎంఐలను బట్టి, లోన్లను బట్టి మనం తప్పులు చేసి ఏదో అబద్దాలు, దొంగతనం, వ్యభిచారం ఏదో దాంట్లో ఇరుక్కొని అనవసరమైన దాన్ని అన్ని చేసి మనం బాధలు అనుభవిస్తే యేసుప్రభు ఈ పేరు పెట్టుకుని చెప్పదురా నాయన అని అంటున్నాడు ఆయన. అలా చెప్పొద్దు మీరు, అలా చెప్తే దేవుని నామానికి అవమానము. దేవుని చిత్త ప్రకారంగా వచ్చినాయా మీకు శ్రమలు? ఆయన సువార్తను బట్ట, ఆయన కోసం పరిశుద్ధంగా జీవిస్తున్న విధానాన్ని బట్ట, నీతికి నిలబడ్డదాన్ని బట్ట వచ్చిన ఏ విషయాన్ని బట్టి వస్తున్నాయి మీకు శ్రమలు అనే విషయం మీరు పరీక్షించుకోవాలి. ఏ శ్రమ వచ్చినా అవును నేను క్రైస్తవుని కదా మరి ఏం చేస్తాయి ఎట్లాంటివి వస్తాయి అని అనుకోవద్దు. మరి బయట వాళ్ళు లేవా శ్రమలు? బయట వాళ్ళకు కూడా తంతున్నారు, కొడుతున్నారు, అది చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అలా కూడా అది ఈ శ్రమ దేనికి వచ్చింది నాకు అని మనం పరిశీలించుకోవాలంట. ఆ పరిశీలనలో అది దేవుని చిత్తానుసారంగా వచ్చింది అంటే, వాస్తవానికి దేవుని చిత్తం అంటే ఆయన సువార్తను బట్టి ఆయన కోసం నేను నిలబడ్డాను, ఆయన కోసం జీవిస్తున్నందుకు నాకు వస్తుంది అని అంటేనట. వెరీ గుడ్. మీరు మంచి ప్రవర్తనలో ఉన్నవారు. ఇప్పుడు మీరేం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి మీరేం చేయాలంటే, ఇప్పుడు మాకేం చేయాలో పాలు పోవట్లేదు ఈ విషయం ఈ టైంలో అని అన్నప్పుడు మీరేం చేయాలంటే, ఒకటే, మిమ్మల్ని మీరు అప్పగించేసుకోండి చాలు. ఆయన నమ్మకమైన దేవుడు, సృష్టికర్త, ఆయన మన సృష్టికర్త. అప్పగించుకోండి సార్ మీ ఆత్మల్ని ఆయనకి. ప్రభు నా వల్ల అవ్వట్లేదు, నాకు కృప చూపించు అని మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడు మీకు బలం ఇస్తాడు, అందులో ఆనందిస్తారు. ఆ విషయాలు మీకు అర్థమవుతాయి, మీ కళ్ళు తెరవబడతాయి, ఆ విషయాలు అర్థమవుతాయి. వాటిని ఎట్లా చూస్తారంటే ఆనందిస్తారు, ఇది కామనే. మీరు రెడీ ఉంటారు, మీరు కూడా ప్రిపేర్ అయ్యి. లేకపోతే మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యి రెడీ ఉంటారు? పర్లేదు కొట్టని, పర్లేదు తిట్టని, చంపుకొని పర్లేదు, మేమైతే సువార్త చెప్పడం మానం, పర్లేదు జాబులు పీకైనా పోతే పోయి ఏమైంది, యేసుప్రభు పేరు చెప్పుకునేందుకు పోయింది, అయితే ఏంది అని కామన్ గా ఉంటారు, దానిలో ఆనందిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే టెన్షన్ వస్తుంది, భయం అవుతుంది, ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఏ వాడిని కూడా చంపేద్దప్ప అని మనకు కూడా అనిపిస్తుంది. అట్లా చేయదు కదా మీరు. మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. అయితే ఏం చేయాలి అని అంటే, మీరు మీ ఆత్మల్ని మీరు అప్పగించేసుకోండి. మన వల్ల కాదు ఈ టైంలో. అప్పుడు మీరేం చేయాలంటే, మీ ఆత్మల్ని అప్పగించుకుంటే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనక ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఈ శ్రమల్లో కూడా ఆనందించేలాగా చేస్తాడు, మీరు ధన్యులు అవుతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు ఆశ్చర్యపడరు, మీరు ప్రిపేర్ అయి ఉంటారు. అందుకనే సంఘం ఏం చేయాలంటే ఈ టైంలో ప్రిపేర్ అయిపోవాలి. దేనికి? కత్తులు నూరి వేసి పొడి చేయడానికి, లేకపోతే వాడిని అసలు వాడి అంత ఎందుకు తేలడానికి కాదు. ఏం ప్రిపేర్ అవ్వాలని అంటే, రెడీ మేము. నువ్వు కొడితే పడడానికి, నువ్వు తంతే పడడానికి, నువ్వు ఏం చేసినా మేము రెడీ. ఎందుకనంటే మేము మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని రెడీగా ఉన్నాం మేము. మాకు ఈ లోకం సరైంది కాదని దేవుడు చెప్తున్నాడు, ఇది సూటబుల్ కాదని. దేవుడు పర్మిషన్ లేని మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మా ఎవడని తిరితే తంతే నిందలేస్తే థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంది యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నప్పుడు అన్న విషయంలో జరిగినప్పుడు భయంకరంగా కామెంట్లు, ఆ కామెంట్లను చూసి ఒక్కొక్కరికి మరిగిపోతుంటది, ఏంది ఇది, ఆశ్చర్యపోతుంటా, ఏం కంగారు పడద్దు, ఆనందించాలి. థ్యాంక్ యూ లార్డ్, అయితే నీ ప్రొసీజర్లోనే ఉన్నాము అనే విషయాన్ని. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మన రాష్ట్రంలో జరుగుతున్న సంగతి కానీ, మన సొంత జీవితంలో మనం ఏ విషయాల్లో మనం శ్రమలు పొందుతున్నాం అని పరీక్షించుకొని ఆనందించాలి. అన్నిటినీ కలగలిపి ఇది దేవుని నుంచే వచ్చిందని అనుకోకూడదు. మన తప్పిదాన్లు ఉంటాయి, ఒకవేళ మన పర్సనల్ గా చెప్తున్నా నేను, మన పర్సనలీ దేవునికి ట్యాగ్ చేసి ఇది దేవుని వల్లే వచ్చిందని అనకూడదు. సువార్త నిమిత్తమా, దేవుని నిమిత్తమా, నిజంగా నేను మంచిగా దేవుని వాక్యం కోసం నిలబడేందుకు వచ్చినాయి అనే విషయాలు ఆలోచించాలి, ఆనందించాలి, సంతోషించాలి. మనం ధన్యులము, ఆయన ఆత్మ మన మీద నిలుస్తుంది. మనం ఆ పేరును బట్టే మహింపరచాలి. మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం మనల్ని మనం సమర్పించుకొని.